am 37 verse 39 and 40 37 కీర్తన 39 40 వచనం యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షిస్తాడు ఆయన మాట చెప్తున్న చక్కటి మాటది ఏ విషయాలలోనైతే నీకు బాధ కలుగుతుందో ఆయనే నీకు ఆశ్రయంగా ఉంటానంటున్నాడు నీ బాధను తీర్చుటకు సహాయపడుటకు బలపరచటానికి నిన్ను నడిపించడానికి విడిపించడానికి కావలసిన అద్భుతమైన సహాయకుడుగా ఆయన ఉంటానని అని చెప్తా ఉన్నాడు అంతేకాదు యెహోవా వారికి సహాయుడై వారిని రక్షిస్తున్నాడు నీవు ఆయన దగ్గరికి వచ్చావు కాబట్టి భక్తిహీనుల చేతుల నుంచి ఆయన నిన్ను విడిపించి రక్షిస్తాడు ఆ మాట ఆ రెండు వచనాలలోనే ఒక రెండు మూడు సార్లు రక్షణ రక్షణ రక్షించడం అనే పదం వినపడుతుంది దేవుని మాట చెప్తున్నాడు కదా దేవుడు నీకు సహాయకుడే ఉంటున్నాడు ఒకసారి చెప్పండి దేవుడు నాకు కూడా సహాయకుడే ఉంటున్నాడు నన్ను రక్షించబోతున్నాడు నన్ను విడిపిస్తున్నాడు ఏ రకమైన చిక్కులు వచ్చినప్పటికీ ఆయన నాకు ఆశ్రయదుర్గం మీ పక్కన చెప్పండి బాధ కలిగినప్పుడు భయపడద్దు దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు ఆయన ఆశ్రయదుర్గం నీకు దేవుడు తోడుగా ఉన్నాడు నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను నడిపించబోతున్నాడు ఆ కింద వచనం ఏముందో తెలుసా భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన వారిని ఏం చేస్తాడు ఏ రకమైన భక్తిహీనత కలిగిన వ్యక్తులు నీ మీద అపనిందలు వేసిన నీతో మాట్లాడిన నిన్ను అవమానపరిచిన నిన్ను క్రుంగదీసిన నీ గురించినటువంటి మాటల్ని ఎక్కువగా మాట్లాడకూడదు చూచిన ఆయన అన్నాడు ఏమీ భయపడద్దు నువ్వు కంగారపడద్దు నేను వారి చేతుల నుంచి విడిపించి బయటకు తీసుకొస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా ఖచ్చితంగా ఆయన మీ విషయాలలో ఆయన సహాయకుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మరి ఆ వచనాన్ని బట్టి నీకేమైనా దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తే ఆ మాట నాకే అని ఒకసారి చెప్పు ఏ మాటను బట్టి ఏ మాటను బట్టి నీకు ఆ నాకే అనిపిస్తుందో ఒకసారి గుర్తు చేసుకో ఏ పదం ఎవ్రీ వర్డ్ దానిలో ఉన్న ప్రతి పదాన్ని గుర్తించండి ఎవ్రీ టర్మ్ ఆ పదాన్ని గుర్తించు ఆ పదం దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు ఇదిగో ఈ మాట నేను నీ కొరకు చేయబోతున్న మాట అని అమ్మాయి ఆ పదము నీకు ఏది తగులుతుందో ఏది ఉపయోగపడుతుందో ఏది నీకు అవసరమైందో దాన్ని పట్టుకో అద్భుతాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అమ్మాయి ప్రభురందు ప్రేమైన దేవుడు వాళ్ళరా లాస్ట్ వీక్స్ నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశాలు ఎంతమందికి గుర్తున్నాయి ఒకసారి గుర్తు చేసుకోండి ఎవ్రీ వీక్ మీరు ఈ ప్రదేశంలోకి వచ్చి దేవుని మాట వినేటప్పుడు ఓ పుస్తకం పెన్ను తెచ్చుకోవటం దాని గురించినటువంటి అంశాలను రాసుకోవటం దాని పక్కన ఆ రిఫరెన్స్ కి సంబంధించిన ఏ విషయాల కొరకు ఆ రిఫరెన్స్ చెప్పారన్న విషయాన్ని కొంచెం గుర్తించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ఈ దినం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మంచివాడు మరోసారి మనతో ఆయన తన మాట చేత బలపరిచి ఉద్ధరించటకు సిద్ధపడుతున్నవాడు మనం నేర్చుకుంటున్నాం దేవుని పక్షంగా మనలందరినీ కూడా యేసుక్రీస్తు వారు క్రైస్తవులు అని పిలిచినప్పుడు ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ప్రపంచంలో అప్పటి వరకు వినని మాట ప్రజలు అన్నారు ఆ అనిన దానికి కావలసిన కారణాన్ని ప్రజలు చేసి చూపించారు ఏమిటి ఆ పదం అని అంటే క్రైస్తవులు ఒక సంవత్సర కాలము వారి జీవిత క్రమాలను చూసిన ప్రజలు వీరు క్రైస్తవులు అన్నారు అప్పటికి క్రీస్తు గురించినటువంటి మాట కొద్ది కొద్దిగా వ్యాపిస్తున్న దినాలలో క్రైస్తవుల ద్వారా ఎక్కువగా క్రీస్తు వ్యాపించబడ్డాడు ఆ వ్యాపించబడిన క్రీస్తులో ఉన్నటువంటి అంశాలను గుర్తించినప్పుడు వీఆర్ కాల్ టు సర్వ్ మనము పరిచర్య చేయటకు పిలవబడ్డామన్న విషయం మొదటిగా మాట్లాడుకున్నాం గుర్తు చేసుకుందాం రెండవది మనము సాక్రిఫైస్ చేయబడిన త్యాగము అర్పించబడటానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు క్రైస్తవులుగా మూడవది మనం దేవుడిలో నడవడానికి విజయము కొరకు గెలుపు కొరకు మాత్రమే ప్రభు మనల్ని నడవాలని కోరుకున్నాడన్న విషయం నేర్చుకున్నాం ఇద్దరము ప్రాముఖ్యమైనటువంటి ఆ నాలుగో విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ప్రభు మనతో మాట్లాడాలన్న ప్రతి ఒక్కరు హృదయాలు తెరుచుకుంటూ దేవుని మాట వినటానికి సిద్ధపడదాం నాలుగో విషయం మనము ఆత్మీయ యుద్ధాలు చేయటకు పిలువబడ్డాం ద ఫోర్త్ ఇష్యూ వీఆర్ కాల్ టు స్పిరిచువల్ వార్ఫేర్ ఒకసారి చెప్దాం నేను ఆత్మీయ యుద్ధం చేయటానికి వచ్చాను పిలువబడ్డాను ఏంటి ఈ ఆత్మీయ యుద్ధము లేక స్పిరిచువల్ వార్ఫేర్ ఎందుకు ఎలా ఉంటుంది ఎవరెవరికి ఆ పరిస్థితులు సహాయపడతాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం జోబ్ 7 verse 1 యోబు 2:7-1. భూమి మీద దొరల కాలము యుద్ధకాలము కాదా? భయం చూశారు కదా, అని భూమి మీద యుద్ధ నరుని కాలం ఏంటట? యుద్ధకాలము. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యుద్ధం చేస్తారు. భూమి మీద ఉన్నటువంటి దినాలన్నింటిలో తప్పనిసరి ప్రయత్నం ఏం చేస్తారంటే యుద్ధాలు ఎక్కడో చోట చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ మిమ్మల్ని అడిగేవాళ్ళు స్కూల్ పిల్లలకి మీకున్నటువంటి యుద్ధాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు స్కూల్ పిల్లలు? అయ్యో బాబోయ్ ఏం చెప్పమంటారండి, సెలవుల్లో హాయిగా ఆడుకునేవాడు, ఇప్పుడు 7 గంటలకు లేవాలి ఆటో అంటాడు, ఆ తర్వాత మాకన్నీ తయారు చేసి తీసుకెళ్లి స్కూల్లో పడేస్తే 4:30, కొంతమందికి రాత్రి 7:30 ఆడుకునే టైంలో మా యుద్ధాలు అదే. రకరకాల బ్యాటిల్స్ ఇక్కడ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ ఏదో ఒక యుద్ధం బ్యాటిల్ ఉంటూనే ఉంది. అదే ఈ మధ్య ఐపీఎల్ అంటే క్రికెట్ మ్యాచ్ కాదు, అదే చైతన్య నారాయణ కాలేజీలో పెట్టే కోర్సులు, వాళ్ళకి పొద్దులు పంపితే మన రాత్రి వరకు ఇన్నింగ్సే, ఏముండదు, మధ్యాహ్నం కూర్చుకుని తినిపిస్తారు, మళ్ళీ చెప్తానే ఉంటారు, చదివిస్తానే ఉంటారు, కూర్చోబెట్టి అది ఒక యుద్ధం. పోరాటాలు ఉద్యోగుల్లో ప్రతి పోరాటం, జాబ్లు ఉన్నోళ్ళు పై అధికారులతో యుద్ధాలు, యుద్ధకాలం యుద్ధకాలమే. అయితే 144 కీర్తనలో మొదటి వచనాన్ని దేవుని యొక్క మాట దావీదు గారు దీన్ని గుర్తించి ఆ యుద్ధం గురించి ఒక సహాయం చేస్తున్నాడు మనకి. ఒకసారి చూద్దాం 144:1 ప్రకటన గ్రంథం 144 మొదటి వచనం. మరి 144 అంటే ఎక్కడ ఉంటాయి ఈ రిఫరెన్స్లు ఎందుకు చెప్పాలి మీకు? ఏ పుస్తకం ఎందుకు దొరికిందా లేదా? కీర్తనలే, మరి కీర్తనలోనే కదా ఉంటాయి 144 నెంబరు, బైబిల్ అప్పుడప్పుడు చదువుతా ఉండాలి. 144:1, నాకు ఆశ్రయ దుర్గముగు యెహోవా, యెహోవా సల్లుతించబడిన గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పేవాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం నేర్పించాలి మనకి? యుద్ధం నేర్పాలి, పోరాటాలు నేర్పాలి. ఈ మాట వింటున్నప్పుడు అత్త కోడళ్ళకి పడన వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మయ్య ఇప్పుడు నేను టెక్నిక్ తెలుసుకుని మా అత్త మీద ప్రయోగిస్తాను, లేకపోతే మా కోడల మీద నేను ప్రయోగిస్తాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగిస్తాను అనుకుంటారు భార్యాభర్తలు తెలిసిన వాళ్ళు కొంతమంది. ఇది ఆత్మీయ యుద్ధాలు, చేతులకు నేర్పించేటువంటి యుద్ధాలు వ్యక్తివి నువ్వే, కానీ చేయవలసిన యుద్ధం మాత్రం ఆత్మీయమైన యుద్ధము అని బైబిల్ చెప్తా ఉంది. ఈ ఆత్మీయ యుద్ధాలు రకరకాల పరిస్థితుల్లో మనిషి జీవితంలో అనుభవిస్తాం. అయితే చాలా జాగ్రత్తగా వాటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఒక వస్తువు చూపిస్తాను, ఇది మీకు ఎక్కడ గుర్తొస్తుందో చూడండి. ఇప్పుడు నేను యుద్ధానికి సిద్ధపడాలి కాబట్టి ఒక్కడిని యుద్ధం చేస్తే ఎలా అవుతుంది, ఇంకొక యుద్ధానికి రెడీ చేస్తాను నేను. ఇప్పుడు ఏం చేయాలి మనం? పొడుచుకున్నా చంపినా అడ్డుకున్నా నేను నా యుద్ధాన్ని రెడీ చేయాలి. అయితే యుద్ధానికి కేవలం కత్తులు మాత్రమే ఉంటే సరిపోదండి, సరైన పద్ధతిలో నేను ఉపయోగించుకునేటువంటి డాలు కూడా నాకు ఉండి తీరాలి. ఇప్పుడు నేను ఈ డాలు పట్టుకుని అప్పుడు నేను యుద్ధం చేయడానికి వెళితేనే ఆ యుద్ధము అర్థవంతంగా తయారవుతుంది, నన్ను నేను కాపాడుకోవడానికి, ఎదుటి వ్యక్తిని నేను దాడి చేయడానికి ఉపయోగపడేలాగా. ఈ ఆత్మీయ యుద్ధానికి కూడా మనకి యుద్ధోపకరణాలు ఉండాల్సిందే, కాపాడుకోవడానికి, దాడి చేయడానికి. ఎంతో మందికి ఆత్మీయ యుద్ధాల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆత్మీయ యుద్ధాలు చేయడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్న వారు ఈ రోజుల్లో ఆత్మరక్షణ కొరకు యుద్ధ విద్యలు నేర్పుతున్నారు, కరాటే అని, బాక్సింగ్ అని, రకరకాల విషయాలు. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్, ఆడపిల్లలందరికీ కూడా పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టుకోవాలట, కరాటే ఒంట్లో చేతిలో పెట్టుకోవాలట. ఎందుకు? ప్రజల మధ్యలో ఉండేటప్పుడు పెప్పర్ స్ప్రే కూడా పారిపోవడానికి, ఒంటరిగా ఉంటే 4 బాధేసి వెళ్ళిపోవడానికి. ఈ రకమైన విద్యలు మనుషుల కొరకు ఉపయోగపడతాయేమో కానీ ఆత్మయుద్ధాలు చేయటానికి వాళ్ళకి సరిపోదు. ఎట్లా ఈ ఆత్మయుద్ధాలు చేయాలి? ఇంతకు మునుపు దినాల్లో రాజులు యుద్ధాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు శత్రు సైన్యానికి ఎదుర్కోవడానికి ధీటైన సైన్యాన్ని తయారు చేయడానికి యుద్ధ గురువులు ఉండేవారు. వాళ్ళు కేవలం యుద్ధ నైపుణ్యాన్ని రచించి యుద్ధ ప్రణాళికను వేసి ఏ వైపు నుంచి ఏ గుంపు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎంతమందిని అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి అని రాజుగారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలని సైన్యాన్ని తీర్చుకుని వాళ్ళకి తర్బీజులు ఇస్తూ ఉండేవారు. మరి బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఆత్మీయ యుద్ధం చేయడానికి ఎక్కడా కూడా ట్రైనింగ్ సెంటర్ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వాల్సిన పని లేదు. కేవలం నీవు బైబిల్ని పట్టుకుని నీ గురించి నువ్వు తెలుసుకుంటూ, నీ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటూ, నీ దేవునికి నీకు మధ్యలో ఉన్న శత్రువు గురించి తెలుసుకుంటూ వాడితో యుద్ధాలు చేయటానికి నువ్వు బాగా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును నువ్వు తెలుసుకుని ఉండాలి. ఆ రూల్ని నువ్వు తెలుసుకుంటేనే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తావు. ఎట్లా ఉంటుంది ఈ స్పిరిచువల్ వార్ఫేర్ ఎలా ఉంటుందో ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. ఒకసారి ఆలోచించండి, యుద్ధం అంటే ఏంటి? ఇంతకీ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో గాని జంతువుతో గాని సమాజంతో గాని ఎదురు తిరిగి పోరాడాలి. ఆ పోరాటం యొక్క విజయమే అంతిమ లక్ష్యం ఏంటి? మనం గెలవాలి, అంతే కదా. గెలుపు మనం గెలవాలి అంటే అవతల ఓడిపోవడం మాత్రమే ముఖ్యం కాదు, నువ్వు గెలిచి తీరాలి. నువ్వు గెలవడానికి కావలసిన పరిస్థితులు, వాడు ఓడిపోకలేదు, వాడిని దగ్గరికి వచ్చి సరెండర్ అయితే చాలు, ఒప్పుకుంటే చాలు, నేను యుద్ధం చేయలేనంటే చాలు, నువ్వు గెలిచిన వాడివే. అయితే ఆత్మీయమైన యుద్ధం చేయడానికి ప్రతిసారి కూడా ఏదైతే ఎదురు తిరుగుతుందో పోరాడుతుందో వాటిని మనం తెలుసుకోవాలి. ఈరోజు నేను మీకు నేను నేర్చుకున్నటువంటి కొన్ని యుద్ధాలను మీకు కూడా నేర్పడానికి ప్రయత్నం చేస్తా. మూడు యుద్ధాలు ఉంటాయి సహజంగా. ఎన్ని? మూడు. మొట్టమొదటిది బయట యుద్ధం. ఏదో బయట నుంచి ఎవరికైనా ఉన్నాయి ఎక్కడ బయట యుద్ధాలు? బయట బయట మీ ఇంటి బయట, మీ కుటుంబం బయట, మీ బంధువులు బయట, మీ మీ ఇంటి చుట్టూ బయట బయట యుద్ధాలు, బాహ్య యుద్ధాలు అనమాట. ఈ బాహ్య యుద్ధాల్లో ఎవరెవరితో యుద్ధాలు చేస్తామో తెలుసా? అక్కడ ఎఫ్సి పత్రిక 6:10-13 వచనాల్లో ఉంది ఎవరెవరితో మనం యుద్ధాలు చేస్తామో. ఇక్కడ ఎవరెవరితో చేస్తాం తెలుసా? ఒకసారి చూద్దామా ఎఫ్సి పత్రిక 6:10. ఈ వచనాన్ని నేను మళ్ళీ మీకు ఆఖరిలో గుర్తు చేస్తాను. ఈ వచనం యొక్క ప్రాముఖ్యమైన అంశము ఈరోజు చాలా మంది భయపడుతున్న విషయాలను దాటి ఎలా ఉంటుందో. 12 చూస్తే ఎలాగా మనం పోరాడినది ఎవరితో కాదు, ఇది అవసరమా మరి ఇప్పుడు శరీరం కాదు, ఎవరికి అవసరం ఈ కత్తి డాలు? ఎవరికి అవసరం? శరీరం కలిగిన వారితో యుద్ధం చేయడానికి అవసరం. ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో? శరీరంతో కాదు. కాబట్టి ఈ శరీరము ఉంటే శరీరంతో ఫైట్ చేస్తాం, శరీరం లేకపోతే ఆత్మతో ఫైట్ చేస్తాం. సో మనం ఫైట్ చేసే రెండు పద్ధతులు ఇక్కడ బయట నుంచి వచ్చేటువంటి యుద్ధాలు ఇక్కడ చదువుతున్నాం. ఏమేంటి ఆ యుద్ధాలు చూడండి. ఎవరెవరు? శరీరంతో కాదు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధము, లోకనాథులు, ఆకాశ మందులు ఉన్న దురాత్మల సమూహాలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి బయట నుంచి యుద్ధం చేపిస్తూ ఉంటాయి. నీవు చక్కగానే ఉంటావు, నీ ఆత్మీయ జీవితం కాపాడుకుంటూనే ఉంటావు, పర్ఫెక్ట్ గా ఉంటావు, కానీ ఈ ఫైట్స్ బయట నుంచి నీకు వస్తూ ఉంటాయి. రెండవ యుద్ధం ఏంటంటే లోపల యుద్ధం. ఏ యుద్ధం? మొదటిది ఏంటండి? బయటది, శరీరం బయట. రెండవది శరీరం లోపల. యాకోబు పత్రిక 4:1, James 4:1, యాకోబు 4:1. నేను కొంచెం రిఫరెన్స్ త్వరగా చెప్తా ఉంటాను ఈరోజు, కొంచెం చూడటానికి ప్రయత్నించేద్దాం. యాకోబు పత్రిక 4:1. మీలో యుద్ధములను పోరాటములు మీ బయట అన్నాడా మీలో అన్నాడా? మీకు అన్నాడా మీలో అన్నాడా? మీలో అంటే ఎక్కడ? లోపల. లోపల యుద్ధాలు ఎక్కడ కలుగుతున్నాయి? యుద్ధములను పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయి? అవయవములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. ఇప్పుడు ఫైట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? లోపల ఫైట్. ఇందాకది బయట ఫైట్, ఇప్పుడు లోపల లోపల ఫైట్ చేసుకుంటూ ఉంటున్నారు. మీకు తెలియకుండానే మీ లోపల కోరికలు కలిగించే అవయవాలు ఉన్నాయి, ఆ భోగేచ్ఛులు మిమ్మల్ని బాగా యుద్ధం చేయమని మీకు నడిపిస్తాయి. మూడవది దేవుని యుద్ధాలు. ఎవరివి? మొదటిది, రెండు, మూడు. మూడు యుద్ధాలు మనుషులము చేస్తాం. ఈ మూడు యుద్ధాలు చేయటానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముందు యుద్ధ భూమికి వెళ్ళాలా వద్దా? యుద్ధం చేయాలంటే యుద్ధ భూమి ఉండాలా అక్కర్లేదా? రైట్. యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు యుద్ధ భూమి అనగా ఈ భూమి. నాకేమన్నాడు 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధ దినములు. ఈ భూమి మీద జీవించే జీవితంలో టోటల్ గా మనకి 5 వాతావరణాల మీద మనిషి ఆధారపడి ఉంటాడు. 5 టోపోస్ఫియర్స్. ఈ అట్మాస్ఫియర్స్ ఎలా ఉంటాయో ఈ 5 అట్మాస్ఫియర్స్ వాతావరణాలు చెప్తాను. మొట్టమొదటి భౌతికమైన పరిస్థితుల వారిలో వాతావరణం. భౌతికమైనవి అంటే ఫిజికల్ థింగ్స్ ఎట్లా ఉంటాయి? ఫిజికల్ థింగ్స్ లో మనకు ఉండేటువంటి క్లైమేట్ మనల్ని ఎప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చూడండి, గడిచిన 2 దినాల్లోంచి బొంబాయిలో విపరీతంగా వర్షాలు వచ్చి రైళ్లు తిరగాల్సిన ప్రదేశంలో పడవలు తిరుగుతున్నాయి. ఏమైంది అక్కడ? వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి. మాన్సూన్స్ ఒక్కసారిగా ప్రవేశించడం, అల్పపీడనాలు రావటం, అస్తవ్యస్తం అయిపోయినటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. శీతాకాలం వస్తే అమెరికాలో ఎప్పుడూ లేదు చెమటలు పడుతున్నాయని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు చెమటలు పడడం అంటే. ఇప్పుడు అంత ఉష్ణోగ్రత టెంపరేచర్ సమ్మర్స్ లో పెరిగిపోయినాయి. మరి ఒకవైపు చూస్తే చైనా బీజింగ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన వరదలు కొట్టుకుపోతే ప్రజలు చనిపోతా ఉన్నారు. ఏంటంటే వాతావరణం ఎఫెక్ట్ అవుతుంది. అలాగే భూమి మీద ఉండేటప్పుడు ప్రతి వాతావరణ శీతోష్ణ పరిస్థితులను కూడా మనుషులు ఎఫెక్ట్ అవుతారు. మొదటిది భౌతిక పరిస్థితులు. వీటిలో ఏంటంటే మనీ. ఇది ఎక్కడ సంబంధించింది? మనీ, టెక్నాలజీ, ఏమండి టెక్నాలజీ దేనికి సంబంధించి? పరలోకానికి వెళ్ళే టెక్నాలజీ ఏమన్నా ఇంతవరకు? ఏమన్నా పరలోకానికి వెళ్ళే సాఫ్ట్వేర్ ఏమైనా అప్డేట్ చేసి కనుక్కోవడానికి ప్రయత్నం చేశారా? నో సాఫ్ట్వేర్, ఓన్లీ ఎర్త్లీ. నెక్స్ట్ హెల్త్, హెవెన్ ఎత్తుదా హెల్త్? ఇక్కడ రోగంతో చచ్చిపోయినా తిరిగి వచ్చేటప్పుడు మనిషికి రోగం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఈ హెల్త్ దీనికి సంబంధించింది. ఈ మూడు కూడా ఇలాంటి సంబంధం, భూసంబంధమైన ఈ వస్తువులన్నీ కూడా దేనికి సంబంధించినవి? సో నువ్వు మొదటి యుద్ధం భౌతిక పరిస్థితుల్లో నువ్వు చిక్కుని ఉంటావు. రెండవది విజ్డమ్, జ్ఞాన సంబంధమైనటువంటి వాతావరణం. జ్ఞాన సంబంధమైన వాతావరణంలో మనుషులు ఈ భూమి మీద పోరాటాలు చేస్తారు. ఏంటి జ్ఞాన సంబంధమైన విషయాలు? ఏమంటే ఇక్కడ మీరు ఎవరైనా చూసేటప్పుడు పిల్లలకి చెప్పేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? దాన్ని చూసి తెలివి తెచ్చుకో, ఆడిని చూసి తెలివితేటలు కలిగి ఉండు. అంటే ప్రతిసారి తెలివితేటలు దేనికి సంబంధించినవి? జ్ఞానానికి సంబంధించినవి. అలాగే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, జ్ఞాన సంబంధమైన పరిచయాలు ఇవన్నీ కూడా విజ్డమ్ ఓరియంటెడ్, నాలెడ్జ్ ఓరియంటెడ్. అవి కేవలము మళ్ళీ ఈ ఈ ప్రదేశంలో ఉండేటువంటి జ్ఞాన సంబంధమైన వాతావరణం. ఇక్కడ చాలా మంది చదువుకునే పిల్లలందరూ ఈ వాతావరణంలో చిక్కుకుని ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు పోటీ పరీక్షలు, పరీక్షలు, చదువు, దాని ద్వారా చదువు చదువు చదువు, ఇంకెంతసేపు వాటిలోనే వాళ్ళు చదువుకోవటానికి గురి కలిగినటువంటి చేతి. మూడవది సామాజికమైన వాతావరణం. ఇన్కామన్ గా ఉండేటువంటి సామాజిక వాతావరణం ఎలా ఉంటుందో చెప్తారు. కుటుంబం, ఫ్యామిలీ, స్నేహితులు, ఫ్రెండ్స్, నైబర్హుడ్, పొరుగువారు, మనకి సంబంధించినటువంటి సంఘస్థులు, ఇలాంటి వారి మధ్య మనిషి యొక్క వాతావరణం ఉంటుంది. నేను చెప్పే విషయాలు గమనించండి, వీటన్నిటిలో మీ పోరాటాలు ఉంటాయి. అందుకని మీకు భూమి ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. ఈ భూమి మీద నువ్వు ఈ మూడవ సామాజికమైన వాతావరణంలో కూడా నువ్వు చిక్కుకుంటావు. సోషల్ లైఫ్, సోషల్ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా మనకి బయటెక్కడ ఎవరు లేకపోయినా నీ లోపల ఉండొచ్చు, నీ బయట ఉండొచ్చు, దేవుని పక్షంగా కూడా ఈయన యుద్ధం జరగచ్చు. నాలుగవది ఎమోషనల్ అట్మాస్ఫియర్, భావోద్వేగమైనటువంటి వాతావరణం ప్రతి ఒక్కరికి. ఏమండి అనుభూతులు ఇక్కడ చాలా మందికి ఉన్నాయి. ఒక మనిషి ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు, కొంతమంది నవ్వితే కొంతమంది సీరియస్ గా చూస్తారు, ఎందుకు అర్థం వేసి ఈ మాత్రం దానికైనా అని నాలుగు ఎమోషన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది. అదే మనిషి రోజు పక్కనకు వచ్చి ప్రతి జనానికి నీ ఏదైనా తప్పని కొట్టు నవ్వుతూ ఉంటే కొద్ది రోజులకి నీకు వాళ్ళకి ప్రేమ పెరుగుతుంది, శత్రువు పెరుగుతాడు. సో ఇది ఒక యుద్ధమే. నెమ్మదిగా నువ్వు ఆ మనిషి ఎక్కడ కూర్చుంటుందో చూసుకుంటూ దాని తర్వాత లేట్ గా రావడం, జరగడం, రకరకాలు భావోద్వేగాలు. ప్రతి దానికి ముక్కు సీరేస్తుంటే పక్కన కూర్చుని ఏమవుద్ది, ఆ నీ చీర రుద్దేస్తుంటే జరిపోరా. చాలా పరిస్థితులు ఈ భావోద్వేగపు పద్ధతుల్లో కూడా యుద్ధాలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్సెస్, ఇంటర్నల్ ఎమోషన్స్. ఐదవది స్పిరిచువల్ వాతావరణం, ఆత్మీయ వాతావరణం. ఈ ఆత్మీయ వాతావరణం ఎంతసేపు కూడా ఏం వేయవాళ్ళు చేస్తారంటే కొంతమంది బట్టే శక్తి తెలియదు, బట్టే పాటలు పాడేయటం, ఆరాధన చేసేయటం, చర్చికి వెళ్ళిపోవటం, మీటింగ్లకి వెళ్ళిపోవటం, ఊరి మీద ఫోన్ వెళ్ళాక బ్యాగ్ కొట్టుకుని రాత్రి పగలు తిరగతా ఉంటాం. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే భక్తి భక్తి, ఈ స్పిరిచువల్ వార్ఫేర్. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము భక్తిగా ఉండాలి, మేము భక్తిగా జీవించాలి, మమ్మల్ని అందరూ చూసినప్పుడు మేము బాగా మంచి క్రైస్తవులు అనిపించుకోవాలి, ఇలాంటి వాతావరణం. మరికొంతమందికి పర సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు అసలు అర్థం అవ్వదు. చెప్పినా వినరు. వాళ్ళకి ఎంతసేపు పరలోకం తెరవబడింది అనే మెసేజ్ వినపడతాయి. అదే కావాలి వాళ్ళకి. పరలోకం ఎలా ఉంటుంది బ్రదరు, అక్కడ ఎవరు ఉంటారు బ్రదరు, ఎవరెవరు ఉంటారు, అటు గురించి మీకు ఏమైనా రెవల్యూషన్ ఉందా, కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎత్త సంబంధం, ఓన్లీ హెవెనే. ముందు ఎత్త మీద పోరాటం లేకుండా హెవెన్ ఎందుకు వెళ్తామండి? నిన్ను ఎత్తలో పెట్టాడా, ఎవరిలో పెట్టమన్నాడు దేవుడు? ఎత్త మీద నేర్చుకోవాలి. సో పరలోక సంబంధమైన జీవిత విషయాలు ఇవన్నిటి మీద మనిషి పోరాటం కలిగి ఉంటాడు. సో మీరు ఐదు రకాల ఏరియాస్ మీరు చూశారు, మూడు రకాల పోరాటాలు ఉంటాయని మనకి తెలిసింది. ఇప్పుడు నేను ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క మనిషి చేసే వ్యక్తిగత పోరాటాలు ఎలాంటివి ఒకసారి అర్థం చేసుకుంటే ఈ స్పిరిచువల్ వార్ఫేర్ ఖచ్చితంగా మీరు గెలిచి తీరాలి. మీరు ఏ వయసులో ఉన్నా సరే, రేపొద్దు నాకేం తెలియదు అంటే కుదరదు, మీరు పడాల్సిందే. ఏమిటి మొట్టమొదటి విషయం? మరి బయట యుద్ధాలు చెప్తాను. మొదట బయట యుద్ధాలు ఎలా ఉంటాయో చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. నెంబర్ వన్, చదువు కావాలా, జ్ఞానం సంపాదించడం కావాలా? సంపాదన అన్నది నా ముఖ్యం. చదువు కావాలా, జ్ఞానం కావాలా? స్కూల్లో చదువు చెప్తున్నారా, జ్ఞానం ఇస్తున్నారా? అప్పుడు మనం ఫీజులు దేనికి కడుతున్నాం? చదువుకే కడుతున్నాం. చదువు వలన వచ్చి జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు ఎక్కడ కూడా జరగటం. అంటే లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డిగ్రీలు తెచ్చుకోవాలి, డిప్లొమాలు తెచ్చుకోవాలి, సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. ఇవి చదువుకి సంబంధించినటువంటి సంపాదన, సంపాదన, సంపాదన. నిన్న బాబు వచ్చి అడిగాడు, అనియా నాది మూడు డిగ్రీలు అయిపోయి నెక్స్ట్ ఏ డిగ్రీ చేయమంటావు అన్నాడు. నువ్వు అంబేద్కర్ గారు మహాశయులాగా ఎన్ని డిగ్రీలు పెట్టుకున్నా నువ్వు భూమి మీదే ఉంటావు. అంతకంటే ఒక డిగ్రీ తెచ్చుకోగలం నీ వయసు కాలాన్ని బట్టి, యవన కాలాన్ని బట్టి. కానీ నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నావు అని అడిగితే ఒక విషయం ఆలోచించి, జ్ఞానం అంటే ఏంటి అన్నాడు. ఎక్కడుంటే చెప్పండి జ్ఞానం? దేవుని దగ్గర ఉంది. నీ వెండంతా, నీ బంగారం అంతా, నీ అపరంజంతా, నీ ధనమంతా, నీ ఆస్తంతా అమ్మేసి వచ్చి ఆయన దగ్గర జ్ఞానం కొనుక్కో, బుద్ధి కొనుక్కోమని బైబిల్ చెప్తుంది. అది తెలియదు వాళ్ళకి. ఎంతసేపు చదువు సంపాదించి, ఇది సంపాదించడానికి మనుషులకు ఉండేటువంటి బయట నుండి యుద్ధం. ఎల్కేజీ మీ అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేశావు? మీ అబ్బాయి ఏ స్కూలు? పోరాటం. ఏమంటే మా పక్కన ఏదో లిటిల్ ఫాక్స్ కాన్వెంట్ అనేది ఉందండి, అందుకని దానిలో చేశాను. అదేంటి, నారాయణ చైతన్య కాలేజీలో పెట్టలేదా? అయ్యో, 10th క్లాస్, మీ పాప ఎక్కడ చదువుతుంది? మీ బాబు ఎక్కడ చదువుతున్నాడు? పెద్ద పోరాటం. హాస్టల్లో పెట్టిన పేరా? ఇదో పెద్ద క్వశ్చన్. మా వాళ్ళు అందరి పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తాం అంటే నెక్స్ట్ నువ్వేం చేయాలి? తల తాకట్టి డబ్బులు తీసుకెళ్లి అక్కడ కట్టాలి. ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు మళ్ళీ, ఏసీ క్యాంపసా నాన్ ఏసీ క్యాంపసా? ఇక అంతా సొమ్ములు పిండుకునే వ్యవహారం. చదువు సంపాదన ఒక్క విషయం ఆలోచించండి. ఇవి పోరాటాలు, మీకు బయట ఉండే పోరాటం. రెండోది, ఉద్యోగం కావాలా డబ్బులు కావాలా? ఏంటి ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అనకండి. పోరాటాలు ఇక్కడ ఆత్మీయ యుద్ధాలు జరగాలి అని అంటే ముందు భౌతిక యుద్ధం చేయించకుండా నువ్వు స్పిరిచువల్ వార్ఫేర్ నీకు ఇవ్వడు దేవుడు. నువ్వు స్పిరిచువల్లీ వార్ఫేర్కి రావడానికి ముందుగా భౌతికమైన ప్రతి యుద్ధాన్ని నువ్వు గెలిచి తీరాలి. చెప్పండి, ఉద్యోగం కావాలా డబ్బులు కావాలా? ఉద్యోగం రానంత వరకు అందరు ఏమంటారండి? ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా? చిన్న చిన్న ఇప్పుడు నిన్న మొన్న జాయిన్ అయిన లోవర్ స్కేల్లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, మాకేం కావాలి అని అంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. మీకు విషయం చెప్తాను, పాపం తమ్ముడు ప్రార్థన చేశాడు, ఉపవాసాలు ఉన్నాడు, నన్ను ఏడ్పించాడు, ఆడు ఏడ్చాడు, ఉద్యోగం ఎలాగైతే నేను కోర్టుకు వెళ్తున్నానన్నా, కోర్టులో నాకు ఉద్యోగం కావాలన్నాడు, అంతే. ప్రార్థన చేశాం, దేవుడు కనికరించాడు, కార్యం చేశాడు. 250 మంది ఇంటర్వ్యూకి వెళ్తే ఒకరికే ఉద్యోగం వచ్చింది. ఓన్లీ 1% ఆడి చర్చలో ఉన్నాడు. ఆ ఉద్యోగం ఏంటి తెలుసా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు జడ్జి గారి పక్కన నుంచోవడం. ఇప్పుడు ఆడు అంటాడు, మారిపోవాలన్న ఉద్యోగం అన్నాడు. ఏరా అంటే పొద్దున్నుంచి సాయంత్రం గౌరవించి ఉంటాడు అన్న, మరిను అల్లికి తెల్లాగడం కూర్చుని అన్నాడు. ఆయన ఎల్లిక ఆయన కాళ్ళు నొక్కడా అంటాడు, వాళ్ళ బుద్ధి వచ్చి నొక్కుతుంటారు, మనం నుంచి ఉండాలన్న అక్కడ పొద్దున్నుంచి నుంచోడు. నాకు ఇబ్బంది ఉందన్న, ఉద్యోగం రాకపోయినప్పుడు 250 మందితో పోటీ పడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి చెప్పండి? ఉద్యోగంలో ఏం లేదు, సుఖం కష్టంగా ఉంది. పాపం హోంగార్డ్ ఉద్యోగం కోసం పిల్లలు చాలా తిప్పలు పడి ఒళ్ళు హోనాన్ని చేసుకుని రాత్రి అనక పగలనక పరుగులు పెడుతూ తిండి మాని కింద మీద పడి కష్టపడి హోంగార్డ్ కొట్టాడు. ఇప్పుడు వచ్చి అన్నాడు, ఏటన్నా 3600 ఏడు సరిపోద్దని అంటున్నాడు. ఉద్యోగం వచ్చింది కదా, దానిలో సంతోషంగా ఉండరా అంటే, ఏటన్నా 3600కి ఇంతెంత సరిపోద్దన్నా, కానిస్టేబుల్ పోస్ట్ కావాలండి. నెక్స్ట్ ఏంటి, డబ్బులు సరిపో. ముందు ఒకటి, తర్వాత పోరాటం. నీ లోపల ఈ పోరాటం జయించినంత వరకు నీ బ్రతుకులో ఎప్పటికీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు అడగండి ఏమంటారు, ఇప్పుడు ఏం కావాలి మీకు ఎలాగైనా? గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబ్ కావాల్సిన వాడికి ఎవరికైనా ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ వచ్చిన వాడికి ఏమైనా ఇంక్రిమెంట్ కావాలి. ఇది కాకూడదు ఎన్ని పోరాటాలు. మూడో పోరాటం ఏంటి తెలుసా? పదవి కావాలా పేరు కావాలా? చేరు కావాలా నేమ్ కావాలా? నీకు ఒక పనికిరాని పదవిలో పడేసి నీకే నీ పేరు ఎక్కడ గుర్తించకుండా ఉంటే ఏంటి పరిస్థితి? నీ పేరు మరవ పెడితే, నేను ఉన్నాను పదవిలో నన్ను ఎవరు గుర్తించలేదు, నువ్వు ఎంత దుఃఖపడిపోతావు. అయితే ఈ పదవులు వచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ కావాల్సింది ఏంటి? పేరు గురించినటువంటి శోధన. ఇక్కడ ఎవరికి పదవి లేకపోతే నీకేం అర్థం అవ్వదు. ఒకవేళ మీ పదవి వచ్చిన తర్వాత మీకు అర్థం అవ్వదు. పొరపాటున టీంని ఎవరైనా సెలెక్ట్ చేసుకుని ప్రెసిడెంట్ ఎక్స్, వైస్ ప్రెసిడెంట్ జెడ్, సెక్రటరీ డబ్ల్యూ, లాస్ట్ లో ఏదో ఎడిషనల్ గా ఏదో ఒక చిన్న పోస్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి నామినేటెడ్ పోస్ట్ సమ్ పిఎన్ని పేరు చెప్పారు అనుకోండి, అప్పుడు నీకు ఎలా ఉంటది? ఇచ్చిన పదవి పనికిమాలి నిస్తారా? ఆ ఎక్స్ గడికి ఏమో ప్రెసిడెంటా, ఏమవుతారు నెక్స్ట్? ఇంకా పోరాటం అండి. ఆ మనిషిని చూస్తూ ఊరుకోలేడు, వెళ్ళి సంతకం పెట్టుకుంటు, ఒక కర్ర అక్కర్ర చూస్తూ ఉంటాడు, ఒక చూపు. ఏంటి బాధ? నన్ను ప్యానల్లో పెట్టలేదు, ఆ పైన పెట్టాలి కదా, నన్ను కింద పెట్టాడు, ఆడికంటే నేనేం ఎక్కువ, నేను ఎత్తుకుని ఉన్నాను అంటాడు ఒకడు. కదా చాలా పోరాట ఫైట్. నెక్స్ట్ నాలుగో విషయం, మ్యారేజ్ అవ్వాలా ఫ్యామిలీ కావాలా? ఎన్ని పోరాటాలే. పెళ్లి అవ్వనోడికి ఏమంటారు? పెళ్లి 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 అన్నాడు. 100 మంది ఉద్రవ్ అని చెప్తే 101వ సంబంధంలో కూడా నేను చూసి చేసుకోవాలనుకుంటాడు. వివాహం అనేది అలాంటిది, అది మధురమైంది, దేవుడు పెట్టింది, అందుకే ఆవిడ కాదనలేడు. సో ఓకే, మ్యారేజ్ కావాలా కుటుంబం కావాలా? చాలా ఆలోచించుకోవాలి. సమస్యలు తీవ్రమైన పోరాటం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. మేము ప్రకటన చేస్తున్నాం ఇప్పుడు, ఆ మ్యారేజ్ ప్రకటన అయిపోయినప్పుడు అమ్మయ్యా మూడు ప్రకటనలు అయిపోయినాయి, ఇప్పుడు పెళ్లి అయిపోద్ది, కళ్ళగంతా ఉంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోద్ది. ఏం గొప్ప, ఇప్పటికీ చాలా మంది ఈ దరిద్ర కొంప, ఈ మాయదారి సంసారం, ఈ ఇంట్లోకి వచ్చి పడ్డాను చూడు అనవసరంగా వద్దు వద్దని మా పాస్టర్ని ఒత్తుకుంటుండి వెళ్ళకుండా ఎన్ని చెప్తారో. నెక్స్ట్ పోరాటం, మగ పిల్లలు పుట్టలేదని పోరాటం, ముగ్గురు ఆడపిల్లలు కలిసి దాని గురించి ఒక ఆరాటం, ఏంటి బాధలు ఇంకా చెప్పకండి. నాలుగో విషయం, ఐదో విషయం చెప్తాను. పిల్లలు కావాలా ఫలింపు కావాలా? చిల్డ్రన్ కావాలా వాళ్ళ యొక్క ఫలింపు కావాలా? నీ జీవితంలో ఉండే పోరాటం ఏమండి? పిల్లలు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీ అందరికీ ఫస్ట్ వస్తుందా, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంకెక్కడైనా వస్తారా? అందరికీ ఫస్ట్ వస్తుందా? రాదు. ఇప్పుడు తల్లి ప్రార్థనలు ఏంటి తెలుసా? మా పిల్లలు అందరికీ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో ఒకే టీచర్లు ఒకే బెంచి, ఇద్దరు పోస్ట్ ఎలాగిస్తారు? నువ్వు ప్రార్థన చేసి, ఆయన ప్రార్థన చేసి, మీ ఇద్దరు ఉపవాసం ఉంది. ఏది ఎల్కేజీకి ప్రయత్నం పోస్ట్ లెక్క. పిల్లలు వాళ్ళ ఫలింపును చూడండి, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా వాళ్ళు ఏ రకమైన అభివృద్ధి కలిగి ఉన్నారో అది కావాలి. డోంట్ ప్లే విత్ నంబర్ మ్యాజిక్. ఒకటి రెండు మూడు ర్యాంకులు, మీరు ఎప్పుడైనా టీవీలు జాగ్రత్తగా చూస్తే ఒకటి ఒకటి రెండు రెండు అని 100 ర్యాంకులు చెప్పిన తర్వాత మరుసటి రోజు మీరు ఇంకొక పేపర్ తీసి చూడండి, అయ్యే ర్యాంకులు అనుకోండి ఉన్నాయి. ఏం తేడా, ఎర్రోడు ఇనేవాడు ఉన్నాడు కదా కరెంటు బిల్లు ఖర్చు పెట్టి డిష్ ఛానల్ పెట్టుకుని అరుపులు కేకలు వినడానికి. ఇక్కడ లెక్చర్స్ ఉన్నారు, అని అడగండి ఆ మ్యాజిక్ ఏంటని చెప్తారు. మీ పిల్లలు ఫలింపుగా ఉండడం అనేది కావాలి, కానీ మీ జీవితాలలో నెంబర్ల మ్యాజిక్లో ఒకటి రెండు అనేది పోరాటం, అది ఫైట్. చనిపో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లల కారణం ఏంటి? పోరాటాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులను సాటిస్ఫై చేయలేకపోతున్నామని, మమ్మల్ని ఇంత వేల ఫీజులు కడుతున్నారు, మేము ఖచ్చితమైన అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నామని మేళ మించి గెంతి ఫ్యాన్ల మీద రైళ్ల కింద ఏంటి పద్ధతి, ఆ ప్రెషర్నిచ్చి వాళ్ళలో ఖచ్చితమైన విషయాలు మనం తెలుసుకోలేక పోరాటం అది. నాలుగు ఐదో విషయం, ఆ ఐదు పిల్లల ఫలింపు. ఆరు, ఆస్తులు కావాలా విలువలు కావాలా? ఆస్తులు కావాలా విలువలు కావాలా? ఇవన్నీ పోరాటాలే. ఏమండి, బాంబే కాలనీలో చిన్న ఇల్లు ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసింది, మీ వ్యాపారంకి వచ్చి దీవించబడింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? టూ బెడ్రూమ్ హౌస్, టూ బెడ్రూమ్ హౌస్, నెక్స్ట్ టూ బెడ్రూమ్, ఆ తర్వాత ఏం చేయాలి? దాని మీద బెడ్రూమ్ హౌస్, ఇంకా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కదండి, ఏదో పడి ఉంటుంది, ఏం పోయింది, అద్దె వస్తుంది, ఏముంది నెక్స్ట్. ఇక ఏమేమి కావాలో దాని లోపలవి దాని బయటివి ఇల్లు తిప్పలు పడిపోతామో చూస్తున్నాం కదా. కోరుండి అప్పులైపోయి, కోరుండి కుటుంబాల్లో సిగ్గులు పడిపోయి, అవమానపరచబడిపోయి, ఎంత మంచి కార్యాలు చేసి ఇల్లు కట్టినా కూడా ఎక్కడో చోట దెబ్బలు ఉంటాయండి, మానని గాయాలు, అవి పెండబడని పుళ్ళు, కవుకు దెబ్బలు అయిపోతాయి ఈ పద్ధతులన్నీ. అంటే వాళ్ళకి భౌతికమైన ఆస్తులు స్థిరచర ఆస్తులు కూర్చుకునేటప్పుడు వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఆ బలహీనత అలా ఉంటుంది. నిజానికి ఈ ఆస్తుల ద్వారా నీకు వచ్చే విలువ, నీ జీవితం ద్వారా ఇతరులకు ఉండేటువంటి విలువ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. నీవు విలువైన వాడివి, నీ ఆస్తి విలువైనది కాదు. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకెవరి దగ్గర ఉంటుంది, దగ్గర పోద్ది. కానీ నీ విలువలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఏది కావాలి నిజానికి మనుషులకి? విలువ కావాలా, ఆస్తులు కావాలా? ఇది పోరాటం, ఆఖరి పోరాటం. ఆత్మల సంపాదన కావాలా, పరిపూర్ణుడు ఒకటి కావాలా? క్రైస్తవ సంఘం ముందున్న దృష్టి ఏంటి ఇప్పుడు? చర్చిలు పెద్దలు చేసుకోవటమా, వచ్చిన వ్యక్తులను పరిపూర్ణులుగా చేయటమా? ఎక్కడ చూసినా మా చర్చి పేరే, ఎక్కడ చూసినా మా పాస్టర్ గారి బ్యానరే కనపడాలి. ఇది ప్రపంచంలో పోరాటం. దీన్ని దాటి వ్యక్తిని పరిపూర్ణంగా చేయటం దేవుని ఉద్దేశం. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అని అంటే నీవు ఆస్తులను సంపాదించుకునే పద్ధతికి కాకుండా, లేక ఏ పేరును సంపాదించుకునేది కాకుండా, ఆత్మల కొరకైన పరితాపము మాత్రమే ఉన్నప్పటికీ దాటి నీ జీవితంలో ఏముండాలి? విలువ, పరిపూర్ణత, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ప్రతి వ్యక్తి రావడం నేర్చుకోవాలి. ఇవి బయట నుంచి వచ్చేటువంటి యుద్ధాలు. దీనికి పేర్లు పెట్టాలి కదా. ఈ పేర్లు ఏం చెప్తారో చెప్తా వినండి. సమస్యలు, మీరు చెప్పే మాటలే నేను చెప్తున్నాను. సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, శోధనలు, కన్నీరు, అనారోగ్యం, అవమానాలు, ఇలాంటి పదాలు వాడతారు. ఇవన్నీ కలిసి నేను చెప్పిన విడివిడి క్లాసిఫికేషన్స్ లో మీ మీదకు బయట నుంచి యుద్ధాలు జరుగుతాయి. రైట్, ఇప్పుడు లోపల యుద్ధాలు చెప్పాలి కదా. బయట తెలిసిపోయినాయి మీకు, అందరికి అర్థమయ్యా, ఈ ఎక్కడో చోట మీరు పడ్డారా, యుద్ధం చేస్తూనే ఉన్నారా? మీరు చనిపోయేంత వరకు, ప్రభు రాకడలు ఎత్తబడేంత వరకు ఈ యుద్ధం ప్రతి ఒక్కరూ వారి వారి విశ్వాస ప్రమాణం చొప్పున కత్తులు దూసుకోవడమే. దీన్ని ఆపడానికి ఏముండదు, ఈ యుద్ధం నువ్వు చేస్తూనే ఉంటావు. రైట్, ఇప్పుడు లోపల యుద్ధాలు ఏంటో చెప్తాను. వింటారా? వాటి గురించి ఉండిపోయారా? బయట దేరా? ఇప్పుడు లోపల పోరాటాలు ఏంటో చూద్దాం. యాకోబు పత్రిక 3:14, James 3:14, 3:14, యాకోబు పత్రిక 3:14. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరములు వివాదములు ఉంచుకునే వారైతే అక్షయపడద్దు, సత్యములకు విరుద్ధంగా అబద్ధం ఆడద్దు. ఇది లోపల మనిషికి. ఇక్కడ బయటికి మీరు నన్ను చూస్తున్నప్పుడు నా తెల్ల బట్టలు, నా లోపల అంతా తెల్లగా ఉందని అనుకునేరు కనుక, ఏమి లేదు, బయట బట్టే. లోపల ఒలిస్తే మరి ఆ రక్తానికి ఉండే లక్షణాలన్నీ దానిలో ఉండిపోతాయి. ఇప్పుడు బయట మీరు అంతే, ఇప్పుడు లోపల చూడండి. ఏమిటి లోపల యుద్ధం ఏంటంటే, మొట్టమొదటిది సహింపలేనివి. ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. కొంతమందికి అంటారు వీడికి ఒళ్ళంతా కుళ్ళే అంటారు. ఒళ్ళు కొంత కాదంట, ఒళ్ళు అంతా కుళ్ళేనంట. ఎవరైనా చూసారా మీరు అలాంటి వాళ్ళు? మీకు గుర్తొచ్చారా? గుర్తొచ్చారా? ఉత్తరాలుగా మీరు ఎవరికైనా గుర్తొస్తున్నారని చూసుకోండి. మీకు ఎవరు గుర్తు రాబోతే ఖచ్చితంగా మీరు ఎవరికో గుర్తొస్తారు. సహింపనలవి కాని, ఏంటి సహించనలవి? మనిషికి హృదయంలో రెండు, ఒకటి మత్సరము, రెండు వివాదము. ఒకసారి చెప్పండి, మత్సరము వివాదము. ఎంతమందికి ఇక్కడ మత్సరం ఉంది లోపల? బయటికి కనపడదు. మత్సరం అంటే ఏంటి? కుళ్ళు, జలసి. ఆ మనుషుల్ని చూసినప్పుడు బయటికి కనపడరు, సరేలే. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమించలేవు, సంతోషించలేవు, ఆనందించలేవు. ఆ వ్యక్తుల్లో ఉన్న దాన్ని దేన్ని చూసి నువ్వు వాడలేవు. ఏదో తెలియని లోపల నొప్పి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గుండె బాగా నొప్పి వస్తుందండి అన్నాం అనుకోండి, సరే రండి పడుకోండి అని చెప్పి ఏం చేస్తాడు? గుండె నొప్పికి కారణమైనటువంటి టెస్టులు చేసి ఆ తర్వాత మంచి పొదరైన కత్తి తీసుకుని కోసి దాని లోపల నరాల్లో అడ్డుపడిపోయిన ఆ రక్తాన్ని పిండి, లేకపోతే దానికి సైడ్ నుంచి ఇంకొక బైపాస్, ఆ రూట్ని బైపాస్ చేసి ఆ హార్ట్ని మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టి కుట్టేస్తాడు. అప్పుడు నొప్పి ఏమవుద్ది? తగ్గాలి. అప్పటికే తగ్గకపోతే చెప్తారనమాట, నీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరే ఉంటుందన్న విషయం అర్థమవుద్ది ఆయనకి. ఇప్పుడు ఆలోచించు, నీ లోపల సహింప నలవని ఈ రెండు లక్షణాలు ఎవరికి మత్సరం కనపడలేదు కదా. దేవుడు స్తోత్రం చెప్పండి, అమ్మయ్య నాకు లేదని. స్తోత్రం అంటే అంటారు నాకు లేదని చెప్పండి. చెప్పరే అంటే ఉంది, ఎంత మోతాదులో ఉంది? ఇది నీ జీవితకాలం పోరాటం, బలహీనత ఏంటో చెప్తాను. నాలాంటి, నేను ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వాటితో కలవాలనుకోండి, నాలాంటి మైండ్ సెట్, నాలాంటి వేవ్ లెంత్, నాలాంటి థింకింగ్, నాలాంటి టేస్ట్ కలిస్తే నేను ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలుగుతానా లేదా? అంత నా కాంట్రవర్స్గా, కాంట్రాస్ట్గా, ఆపోజిట్గా ఉన్నట్టు నేను స్నానం చేయగలనా? మీరు కూడా ఎవరైనా చేస్తారా? మీలాంటి లైక్ మైండెడ్, లైక్ 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 సాతాను గారు మీతో స్నేహం చేయడానికి లైక్ మైండెడ్నెస్ ఏంటంటే ఈ రెండే. ఏంటి రెండు? గొడవ, వివాదము. రెండోది మాస్టర్. ఇప్పుడు చెప్పండి, మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవడవుతాడు? అదే ప్రాబ్లం, యుద్ధము అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు మత్సరం లేదన్నారు కాబట్టి దాని గురించి నేను టాపిక్ చెప్పట్లేదు. ఇప్పుడు రెండో విషయంకి వచ్చేస్తాను. ఏంటది? ఎవరికైనా గొడవ ఉన్నాయా లేదా? రాతో కాదు, ఎవరితోనైనా గొడవ లేవా? చాలా మందికి బయట వాళ్ళతో గొడవ పక్కకు పెడితే దేవుడితో గొడవ ఉన్నాయి వాళ్ళకి. దేవుడి మీద పోరాటాలు, దేవుడి మీద ఎలగడాలు, దేవుడిని వదిలేయడాలు, దేవుడికి దూరం ఉండాలి, ఎన్ని రకాల పోరాటాలు ఉన్నాయి వీళ్ళకి. దేవుడి తెరే యుద్ధం. ఓకే, ఎలాంటి ఈ లోపల ఉన్న వివాదం నీ ఆత్మీయ జీవితానికి శోధనగా తయారవుతుందో ఒక రెఫరెన్స్ చెప్తాను. 1 Corinthians 6 ఈరోజు చాలా శ్రద్ధగా వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ యుద్ధాలు నువ్వు చెయ్యడానికే పిలవబడ్డావు. నీకెవరైనా పాస్టర్ వచ్చి మీకు అంత ప్రశాంతం ఉంటుంది, మీరు నాకు 1,000 రూపాయలు ఇస్తే అంటే అబద్ధం. మీ ఇంట్లో 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటే సూపరు, 7 రోజులు బట్టలు ఇస్తే, 7 సార్లు భోజనం పెడితే, 7 రోజులు సువార్తకి వెళ్తే, ఇలాంటి ఏవి మీ పనికిరావు. ఈ యుద్ధం నువ్వు చేయడానికి పిలవబడ్డావు అంతే. 1 Corinthians 6:6-7 చదువుతున్నాను చూడండి. అయితే 6:7 1 Corinthians 6:6-7 6:6-7 అయితే సహోదరుడు సహోదరుడి మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వాద్యమాడుచున్నాడు, ఒకని మీద ఒకడు వాజ్యవాడుట మీరు ఇప్పటికే కేవలము లోపం. అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరించునిచ్చుట మేలు కాదా? ఒకరితో ఒకడు సహోదరుడు మీ సహోదరుడు. ఖచ్చితంగా ఎక్కడో చోట ఎంత ఆత్మీయులైనా ఎంత ప్రేమపూర్ణులైనా ఎంత పరిశుద్ధులని చెప్పుకున్న లోకంలో రెవరెంట్లు అయినా ఖచ్చితంగా లోపలే ఉంటది ఈ లక్ష్యం ఉందా లేదా? ఉంటుందా లేదా? నిన్న మేము ఒక మీటింగ్ లో ఉన్నాం. ఆ మీటింగ్ లో ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన ముందు రెవరెంట్ డాక్టర్ అని పిలవలేదంట. 5 నిమిషాలు స్టేజ్ మీద రాడు, సెక్రటరీ గారిని పిలుస్తాడు, ఆయన రానంటాడు, మొత్తానికి అందరూ బతి నడతారు, అందరూ నిలబడ్డాం. ఏంటి ఆయన వచ్చే కూర్చోడానికి అందరూ నిలబడున్నాం. మొత్తానికి వెళ్ళి, సార్ ప్లీజ్ సార్ ఏంటి సార్ అలా అయిపోయారు అంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఐ హర్ట్ అన్నాడు. సరే బయటకు వచ్చాడు, మైక్ ఫస్ట్ తీసుకుని, దిస్ జ్యూరీ, దిస్ జెంటిల్మెన్, దే డోంట్ నో హౌ టు ఆనర్ ద మ్యాన్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. అని ఏంటంటే, ఐఎమ్ రెవరెంట్ డాక్టర్ XXX అన్నాడు. ఆ రెవరెంట్ డాక్టర్ అన్న మాట చెప్పలేదు కాబట్టి ఆయనను గౌరవించడం వీళ్ళకి సంస్కారం లేని వ్యక్తులు అయిపోయారు సభ. ఇంకా తర్వాత మేమందరం ఆయన మీద ఏమై ఉంటాం? తేడా కదా, అదే తేడా. బయటకు కనబడని ఆ మత్సరము, ఆ లోపల తెలియని వివాదాలు ఇప్పటికీ బయట కనబడకుండా ఎన్ని రకాలుగా ఎవరి మీదైనా మీరుంటే ఇది చూసుకో, ఇది మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి వివాదమే. ఏమంటే ఎవరికైనా ఉన్నాయి 2 లక్షలు లేవా? మత్సరం ఉందా లేదా? ఇప్పుడు వివాదం కనబడిందా లేదా? ప్రాబ్లం, గొడవ, రైట్. ఈ రెండు కూడా నీకు లోపల యుద్ధం. నువ్వు చచ్చిపోయిన వరకు నీకు యుద్ధం చేసుకోవాల్సిందే. బయట కనపడదు కానీ ఈ లోపల దూసుకుపోతా ఉంటే దూసేస్తా ఉంటావు. రెండవ విషయం, నువ్వు వదలలేరు ఏంటో చెప్పాలి. మొదటిది ఏంటి? సైన్స్ అనలవి. రెండవది వదలలేనివి. యాకోబు 3:6 ఏమండి, ఈ యుద్ధాలు పిల్లలైన మీరు మొదట బాగా నేర్చుకోండి, అప్పుడు మీ తల్లిదండ్రులు కూడా నేర్చుకుంటారు, మీ కుటుంబంలో గొప్ప సమాధానాన్ని చూడగలుగుతారు. James 3:6 నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చుబెడు. ఇది నరకము చేత ఏది ఎక్కడ చూడండి, మీ పాట ఎక్కడ చూడండి, నాలుక ఉందా లేదా? అమ్మా వీడికి అసలు నోట్లో నాలుకే లేదు అంటారు, కొంపలు ముంచేస్తాడు. అలాంటి జాగ్రత్త. మా అమ్మాయి అస్సలు మాట్లాడదని కాదు, ఒక్కసారి మాట్లాడి ప్రేగులు దిగిపోతాయి అంతే. చాలా డేంజర్ మాట్లాడగలతో. బైబిల్లో ఈ వాక్యం గురించి మీరు, అది నరకము చేత చిచ్చు పెట్టకూడదు అంటే నరకం ఆల్రెడీ ఏం చేస్తుంటది? నరకంలో ఉండేది ఏంటి? ఇప్పుడు ఆరని హైడ్. నాలుగు కూడా ఏంటి? అదేంటి తెలుసా? నీళ్లు పోస్తే అగ్ని ఏమవుతుంది చెప్పండి? చిన్నగా ఉంటే ఆరిపోద్ది. ఇది నీటిలో ఉండి ఆరకుండా మంటాడుతుంటది. ఎంత ప్రమాదం మీద నరకం చేత చిచ్చు పెట్టేది. కంటిన్యూ ఏం చేస్తుంది చిచ్చు? మొదటిగా చెప్తాను, నాలుగు లేకపోతే మాట్లాడలేము, కానీ నాలుగు ఉంటే ఖచ్చితంగా. అయితే దేన్ని దేనికి వాడాలో దానికి వాడితే ప్రమాదం కాదు, కానీ ఎక్సెస్ పార్ట్ వాడితేనే ప్రాబ్లం. మొదటిది మాట తప్పడం. ఏంటి మాట తప్పడాన్ని? బైబిల్లో ఒక నిర్వచనం చెప్పింది, దాన్ని అబద్ధాలు అంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8:44 John 8:44 ఎలాంటి చక్కటి పద్ధతులు మనం వాడుతూ ఉంటామో నేర్చుకుందాం. యోహాను సువార్త 5:8:44 మీరు మీ తండ్రి, John 8:44 యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం, మీ తండ్రి దురాశను నెరవేర్చబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు ఏమండి. మీరు ఒక్కసారి ఏ చిన్న అబద్ధమైనా ఆడారు అని అంటే మీరు ఎవరు పిల్లలు? ఆ కింద వచ్చిన ఏముందో తెలుసా? నేను సత్యమునే చెప్తున్నాను అంటాడు. ఆయన అబద్ధంలో పుట్టినోడు కాదని చెప్పడానికి నేను ఏం చెప్తాను, ఎవరైనా నువ్వు ఎక్కడున్నావు ఫోన్ పట్టుకొని హలో ఎక్కడా, వెంటనే ఫస్ట్ అబద్ధం ఆడతావు లేదా? దేర్ యు బిగిన్. సాతాను కొడుకువి, కుమార్తె స్టార్ట్ అవుతావు. ఇంకా నీకు స్వభావమును బట్టి ఏంటంటే, వాడి స్వభావం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా చేయటం, నమ్మించడం. నువ్వు కూడా ఏం చెప్తావు, నిజంగా కావాలంటే అడుగు, కావాలంటే చూసుకో, కావాలంటే రేపు పొద్దున కనుక్కో. ఇవన్నీ ఏంటి? సాతాను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త, అపవాది చేసే పెద్ద కుట్ర ఏంటంటే మనం నమ్మేలాగా చెప్పడం. ఇక్కడ ఎవరైనా నిజం చెప్తే గొడవలు అవుతాయి కాబట్టి అబద్ధం చెప్పడానికి ఇష్టపడరా? నిజం చెప్తే వాళ్ళు ఏమవుతాయి? ఇంట్లో నమ్ముతారా? బోళ్ళు ఆహా చాలేరా అంటారు. అది ఒక అబద్ధం చెప్పండి, కామైపోదు గొడవ అంతా, సైలెంట్గా ఉంటారు. అది నమ్ముతారు కూడా అబద్ధం అనేది. అది అబద్ధాన్ని నమ్మించడం అనేది ఎవరి లక్షణం? నిజం చెప్పడం అనేది దేవుని కుమారుల లక్షణం, అబద్ధం ఆడడం అనేది సాతాను పిల్లల లక్షణం. ఏ అబద్ధాన్ని చేత శోధించబడకూడదు. రైట్. ఇప్పుడు మాట తప్పడం, రెండవది మాట అదుపు చేయడం. మాట మీద అదుపు ఉందా? వర్డ్ మీద కంట్రోల్ ఉందా? నాలుక మీద అదుపు ఉందా? కంట్రోల్ ఉందా? అయితే ఏంటి కంట్రోల్ మిస్ అయితే ఏమవుద్దో చెప్తాను. ఏమండి మీరు అధికంగా మాట్లాడడం పెద్ద ప్రాబ్లమేం కాదు, ఎందుకంటే కాసేపు పక్కన వెళ్ళిపోతాడు లేచి. ఇసుగు పుట్టి ఏం చేస్తాడు? సూర్యుడు రాని పక్క వెళ్ళిపోయి ముద్రేసేస్తాడు మీకు. కానీ మాట్లాడే మాటల్లో మాట మీద అదుపు కోల్పోయినప్పుడు వచ్చే ప్రమాదం ఒకటి ఉంది. కొలసి పత్రిక 3:8-9 చూడండి, ఏంటో ఆ ప్రాబ్లం చెప్తాను. ఇవి మీరు రెగ్యులర్గా వినే విషయాలే కానీ వీటి చోటు మీరు శోధించబడుతున్నాము, ఇది మా లోపల పోరాటం అన్న విషయం మీకు తెలియదు, అది మీకు చెప్తున్నాను. కొలసి పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, తిట్లు, మీ నోట బూతులోని వాటిని విసర్జించి ఒకరితో ఒకడు, ఇవి ఆడకూడనివి. ఇవి మీ జీవితంలో వదలాలి అని మీకు తెలిసినా మీరు వదలగలరా చెప్పండి? వదలగలరా? మొన్న ఒక ఆయన అంటున్నాడు, అశుద్ధము అనే మాట పలకడం కష్టమైపోయి ఇప్పుడు అందరూ షిట్ అంటున్నారంట. ఆ షిట్ అనగానే మీరు ఫ్రీ అయిపోతారా లేదా? ఏముందండి దీని గురించి మీరు తిట్టే తిట్టుకి ఫ్రీ అవడం ఏంటి అంటే, మనిషి యొక్క స్వభావంలో ఒక మంచి పదాన్ని పలకడానికి ఇష్టపడలేక పనికిరాని పదాన్ని పలుకుతూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దురదృష్టం ఇది. బైబిల్ చెప్పే పద్ధతి కాదది. అంటే నీ నోట ఆ బూతు మాటలు ఆడకూడదు. అదనేస్తే, ఆ తిట్టి తిట్టేస్తే ఫ్రీ అయిపోతారు, ప్రశాంతంగా ఉండదు. ఆ ఒక్క నిమిషం అయిపోయిందని ప్రభువు క్షమించినట్టుగా చాలా దగ్గరికి వెళ్ళి సారీ అయినా తిట్టేసి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ అది రాకుండా ఉండటమే దేవుని కుమారుడు యొక్క లక్ష్యం. అది నువ్వు వదలలేవండి. మాట పడడం ఏం మళ్ళీ, మాట తప్పుట, మాట అదుపు, మాట పొడుట. ఎంతమంది మాట పడడానికి ఇష్టపడతారు? మాట పడేయడానికి ఇష్టపడతారా? మాట పడడానికి ఇష్టపడతారా? కింద కూడా పడ్డేవారు కొంతమంది, అది ఎత్తి మీద అడిగి పడేస్తారండి. ఏంటి మాటల యొక్క స్పీడ్? ఏంటి ఆ బాధ? నువ్వు వదలాలని నీకు తెలుసు, కానీ వదలగలవా? అది నీ వదలలేని లక్షణాలు నువ్వు తెలుసుకోమంది, అవి నీకు పోరాడు. నాలుగో మాట ఇచ్చుట. మొదటిది మాట తప్పుట, రెండు మాట అదుపు, మూడు మాట పొడుట, నాలుగు మాట ఇచ్చుట. ఎంతమందికి మీకు మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని తీర్థం వాళ్ళకి ఏ సునామలో మిమ్మల్ని దీవిస్తున్నానని చెప్పగలిగినారు? ఒకవేళ చెప్పగలిగితే కళ్ళు బొహం ఎర్రగా అయిపోయి చెప్తారు. ఆఖరి దశలో అన్ని తిట్లు తిట్టేసి కోపం అంతా అయిపోయి ఎసిరేసి అయిపోయిన తర్వాత నేను చెప్పనా, దేవుడు నిన్ను దీవించుకొని ఉంటాడా అన్నావు. అప్పుడు నువ్వు ఏ పాత్రతో కొలిస్తే ఆ పాత్రతో నీకు ఇవ్వబడుతుంది. అది నువ్వు తెలుసుకో ముందు. అంటే నీ పోరాటం నువ్వు వదలాలని నీకు తెలిసినా నువ్వు వదులుతారా? వదలరండి, అస్సలు వదలరు. వదులుకోలేనిదే పోరాటం అంటే. కొంతమంది కయ్యాలు సగంలో వదిలేస్తారు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సీరియల్ 2 ఎపిసోడ్ 2 ఎక్స్టెన్షన్, మళ్ళీ మొన్న ఏంట్రా వాగ్యం, మళ్ళీ మాట్లాడతారు. అంటే ఏమవుతుంది ఇప్పుడు? ఆ నెక్స్ట్ ఎంత ప్రమాదమో చెప్పి వదలలేవు. నెక్స్ట్ అవయవాల లోపల మనం లోపల ఉండేటువంటి పోరాటాల గురించి కొలసి పత్రిక 3:5 చెప్పింది. ఒక్క క్లిక్ గా చూసేద్దాం లోపల పోరాటం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మీ అవయవాలు ఏంటి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, అనేది ధనాశ. విగ్రహారాధన అనేది ధన. ఇవి ఇంతకు ముందు మనం విన్నాం, అందుకని నేను ఎక్కువ చెప్పను. కానీ ఇవన్నీ మీ అవయవాల లోపల. ఏమండి మీరు ఏ బ్లడ్ గ్రూప్? మీ గ్రూప్ మీకు తెలుసా? అదే ఏ గ్రూప్? మీ ఆర్ఎస్ ఫ్యాక్టర్ ఏంటి? నెగిటివా పాజిటివా? ఇవి మీకు ఎలా స్టాండర్డ్ ఉంటాయో ఈ 5 లక్షణాలు మీ లోపల ఇన్బిల్ట్ స్టాండర్డ్ బ్లడ్ గ్రూప్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి 5 పోరాటాల్లో ఇన్బిల్ట్. నువ్వు ఎలాగైతే మీ ఆర్ఎస్ ఫ్యాక్టర్ మార్చలేవో ఇవి కూడా మార్చలేవు, నీ లోపలే ఉంటాయి. కాబట్టి ఫైట్ చేస్తుండేటప్పుడే నువ్వు గుర్తుపెట్టుకుని దీన్ని అడిచివేయాలి. రైట్. ఉండలేనివి. నేను మీకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీకు నేర్పించడానికి ప్రభు చెప్పమంటున్న విషయం చెప్తున్నాను, గమనించండి. మన లోపల యుద్ధాలు ఉన్నాయి, ఇవి ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉండకూడనివి. ఏమేంటి ఉండకూడనివి ఒకసారి చెప్దాం. మత్తయి సువార్త 7:1 మొదటి వచనం, 7:1 ఏమండి, ఈ పోరాటాలు మీకు ఆత్మీయమైన యుద్ధాలే ఎలా ఉంటాయో చూస్తున్నారు. Matthew 7:1 మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, తీర్పు తీర్చకడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఎంతమంది విన్నారు ఈ మాట, నేను తీర్పు తెచ్చుకూడదని ఎంతమంది విన్నారు? వెరీ గుడ్, మీ అందరూ బైబిల్ వినాలి. ఉండగలరా? ఉండగలరా? తీర్పు తీర్చకుండా ఉండగలరా? ఏంటి నల్లగౌన్ వేసుకుని సుత్తుపట్టుకుని ఆర్డర్ కూర్చుంటారండి అక్కడ? ఆ ప్లేస్లోకి వెళ్లకుండానే మీరు జడ్జ్ చేయగలరు. లాయర్ కోర్టు వేసుకోకుండానే మీరు జడ్జిమెంట్కి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ చెప్పగలరు. నీ లోపల తీర్పులు ఉన్నాయా లేవా? ఎన్ని పోరాటాలు నీ హృదయంలో ఉన్నాయో ఒకసారి చూసుకో. ఎన్ని చోట్ల ఎంత మందికి ఎక్కడెక్కడ ఏ విషయంలోనైనా ఎంత తొందరగా ఇవి నీకు తెలుసు ఉండలేనిది. ఇవి తీర్పు తీర్చకుండా ఉండాలా అక్కర్లేదా? ఉండగలవా ఉండలేవా? ఉండలేమండి. ఏ పరిస్థితుల్లో ఉన్నాయినా సరే మరి చూడు, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తున్న మాట, 1 కొరింథీయులు 4:5, కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకూడి. ఏంటండి చదవండి అక్కడ, దేనిని గూర్చి అనండి, దేనిని గూర్చి, ఎవరిని గూర్చి తీర్పు తీర్చచ్చా? ఏమండి ఉండలేరు. కానీ బైబిల్ మనకేం చెప్తుంది? తీర్పు తీర్చదు బాబు అని చెప్పింది. మనం ఏం చేస్తాం? ప్రభు తీర్పు తీర్చుకుని ఉండలేని బాబు అని చెప్తాం. జాగ్రత్త, చాలా వార్నింగ్, ఇది నీలో పోరాటం. ప్రతిసారి జడ్జ్ చేయమని చెప్తాడు. ఇంతకీ ఎవరు చెప్తారో తెలుసా ఈ మాట, తీర్పు తీర్చమని? దేవుని, దేవుడైతే దేవుని సంగతులు చెప్తాడు, అపవాదైతే అపవాది సంగతులు చెప్తాడు. దేవుడైతే నేను తీర్పు తీర్చమని చెప్తాడా? ఎవరు చెప్తారు తీర్పు తీర్చని? ఆ టైంలో నువ్వేం చేయాలి? ఇది అపవాది పోరాటం, నేను పోరాడబడుతున్నాను, నా లోపల ఏదో అనాలనిపిస్తుంది, అంటే ఫ్రీ అవ్వాలనిపిస్తుంది, అమ్మో ఈ టైంలో నేను తీర్పు తెచ్చుకూడదు అని నీ హృదయాన్ని ప్రేరేపించుకుని దేవుని పక్షంగా లోబడి అణుచుకోగలగటమే ఆత్మీయత. లేకపోతే ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతావు, సాతాను నిన్ను గెలుస్తాడు. నెంబర్ 2, అభ్యంతర పడకుండుట. ఏంటది చెప్పండి? అభ్యంతర పడకుండుట. మత్తయి సువార్త 13:21, Matthew 13:21, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం, అయితే అతడిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరము పడిపోతాడు. అభ్యంతర పడచ్చా? అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడకుండా ఉండమని బైబిల్ అనేక విషయాల్లో మనకి చెప్తున్నా కూడా మనం అసలు అభ్యంతరము పడుతూనే ఉంటాం. ఎవరి గురించి అభ్యంతర పడతావు? ఏ విషయాల్లో అభ్యంతర పడుతున్నావు? అభ్యంతరము అంటే ఎవరి వలన నీకు ఇబ్బంది కలుగుతుంది అని నువ్వు భావిస్తావో ఆ ఇబ్బంది కలుగుతున్న వ్యక్తి మీద నీ హృదయంలో కలిగే అభిప్రాయం అభ్యంతరం. జాగ్రత్త, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు నీకు హాని చేసేవారవచ్చు, చెడు చేసేవారవచ్చు, మంచి చేయకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళను బట్టి ఎక్కడెక్కడ అభ్యంతర పడినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇది నేను అభ్యంతర పడడానికి వీల్లేదు. నేను ఒకసారి ఒక సహోదరుడితో నాకు చాలా అభ్యంతరాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాను, ప్రభు మరి ఇది ఇతని వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, శోధించబడుతున్నాను, పాపం చేస్తున్నాను, నువ్వు తీసే లిస్టులోంచి అని చెప్పాను. ఏ లిస్టులోంచి? జనాభా లిస్టులోంచి తీసే ప్రభు. అంటే అర్థం ఏంటి? మరణ జనన రిజిస్ట్రేషన్ పుస్తకం ఒకటి ఉంటుంది, తీసే ప్రభు అని ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు పుట్టించావా అని తీసేయమన్నాను కదా అడిగాడు. కాదు ప్రభు, నువ్వెవడు, నేను పుట్టించిందని తీసేయమని నా సృష్టి నియమానికి వ్యతిరేకంగా చెప్తున్నావేంటి? అంటే చెప్పకూడదా ప్రభు? చెప్పకూడదు. మరి ఏంటి ప్రభు? భరించాను. ఇది ఎక్కడ భరించి ఆడు? నేను తెర చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ప్రభు అని సహించైతాడు. అదేంటి ప్రభు? ఎలా ప్రేమించేది? అదేంటి ప్రభు? క్షమించేది? నీ రూల్ మారవా అని మారదన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో జడ్జిమెంట్ ఇవ్వటానికి లేదు, నోరు మూసుకుని భరించాలి. దానితో అభ్యంతర పట్టడానికి కుదరదు. ఎందుకో చెప్పరా? మత్తయి సువార్త 24:10 చూడండి, Matthew 24:10, అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి. ఈ వాక్యం మత్తయి సువార్త 24 దేనికి సమస్య తెలుసా? రాబోతున్న సూచక్రియలకు, ప్రభు రాకడ ముందు జరగబోయే సూచక్రియలన్నీ Matthew 24 ఉన్నాయి. దీనిలో ఉన్నవి ఆల్మోస్ట్ ఒక 28% జరిగిపోయినాయి ప్రభు రాకడకు సూచనలని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూద్దాం, అనేకులు అభ్యర్థులు పడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ఏమండి సెటైర్ వేసేటప్పుడు ఒకడు కామెడీ చేసేటప్పుడు వాళ్ళ మీద మీకున్న ఫీలింగ్ ఏం చెప్పండి? ప్రేమ ద్వేషమా? ప్రేమ అన్నిటినీ తాళుకులు కప్పులు సహించులు భరించులు. నువ్వు సెటైర్ వేసామంటే అర్థం ఏంటి? మాట్లాడరేమండి, అవతల వాడిని కవ్విస్తే అవతల వాడి మీద వ్యతిరేకమైన ఒక బలం బతికితే ఖచ్చితంగా దానిలో నీ ఫీలింగ్ ఏంటి? ద్వేషం, అభ్యంతరం. అభ్యంతరం వచ్చిన వెంటనే నువ్వు దాని మీద అవతల వ్యక్తిని వాడి మీద జోక్ కట్ అయినప్పుడు నీ హృదయం ఎంత హ్యాపీగా ఉంటుంది? అండ్ ఆడు ఏడుస్తుంటే ఆడు ఫీల్ అవుతుంటే నీ హృదయంలో నవ్వు కలగదా, సంతోషం కలగదా, సమాధానం ఉండదా? ఆడి బలి తగిలిందిరే వాళ్ళు అనుకు, ఆనందం లేదా? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఆ పోరాటం? ఆడిని ప్రేమించు, వాడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. అఫ్ కోర్స్ వాడు సాతాను దూతగా మారి ఉంటాడు, కానీ నువ్వు వాడిని చూసి నువ్వు ఆ రకమైన అభ్యంతరాలు తీసుకురావడం కుదరదు. ఎందుకో తెలుసా? లోకసువార్త 17:1 యేసుక్రీస్తు వారు గట్టిగా మనతో చెప్పిన మాట ఉంది. Luke 17:1 ఆయన శిష్యులతో ఇలా అన్నాడు, అభ్యంతరాలు రాకపోవట అసాధ్యం, కానీ ఎవడి వల్ల అభ్యంతరం వచ్చిందో చూసుకో మరి రాకుండా ఉండవు. తేడాలు పాడాలు లేకుండా ఉండరు, ఉంటారు. వాళ్ళు చేసే పనులు నచ్చకపోవచ్చు, మాటలు నచ్చకపోవచ్చు, లేక క్రియలు నచ్చకపోవచ్చు, ఉనికి నచ్చకపోవచ్చు, వాళ్ళు నీతో చేసేటువంటి సంభాషణ మధ్య వాళ్ళు చూపించే ఆదరణ నచ్చకపోవచ్చు, ఏది నీకు నచ్చకపోవచ్చు, కానీ అభ్యంతరం నీకు వచ్చిందంటే మాత్రం శ్రమ ఎవరికే? నీకే. అవతల వాళ్ళ మీద నీకు అబ్జెక్షన్ వస్తే నీకే శ్రమ. డేంజర్ వార్నింగ్ ఇది. కాబట్టి ఎక్కడ లేదు. ప్రభు వాక్యంలో మరో మాట చెప్పాడు, జాగ్రత్తగా రండి. ఇప్పుడు అవతల వాళ్ళ మీద నీకు అభ్యంతరం వచ్చింది, శ్రమ ఎవరికి? నీకే. ఒకవేళ ఈ కన్నుకి ఈ కన్ను మీద అభ్యంతరం కలిగింది అనుకోండి, ఏం చేయాలి? నీది పీకేలా నాది పీక్కోవాలా? మాట్లాడరేమండి. ఓకే, బైబిల్లో 3 చెప్పాడు, 1 కన్ను, 2 చెయ్యి. ఈ చెయ్యి అభ్యంతరం పడితే ఏం చేయాలి? దీన్ని నరుక్కోమని ఉందండి, కోసుకోమనలేదు. కోస్తే మెల్లిగా నొప్పి వచ్చి మళ్ళీ ఎక్కడ వద్దంటావు, పాపంలో దెబ్బ కొడేసి ఏమది మొక్క ఊడిపోద్ది అంతే. 3 కాలు, ఎవరి కాలు? ఎవరా వాక్యం మీకు? ఇది యుద్ధం చేస్తే అవతలకు ఒక్కడికే తగులుద్ది. వాక్యం ఇది ఇటు కోసుకుంటుంది అటు కోసుకుంటుంది, అది డేంజర్. ఇప్పుడు ఆ వాక్యం దగ్గరికి వచ్చిన మనము ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయించుకుంటున్నాం వాక్యాన్ని బట్టి, ఎక్కడెక్కడ లోపల గూడు కట్టిన రక్తం పిండుకుంటున్నాం, ఎక్కడెక్కడ అవయవాలు ఎదిగిపోతున్న కణుతులను కోసుకుంటున్నాం, ఏ భాగాలు నిన్ను అభ్యంతర పెడుతున్నా వాటిని తీసేసుకోమని చెప్తే ఇన్ని సంవత్సరాలలో ఎన్ని అభ్యంతరకరమైన అవయవాలను తీసేసుకున్నావు, నీ చూపులో ఉన్నటువంటి ఆ దోష క్రియలను ఎన్ని తీసేసుకున్నావు, నీ చేతులతో చేసిన ఎన్ని అభ్యంతరాలను తొలగించుకున్నావు, నీ కాళ్ళతో పరుగులెత్తుకుని ఆయా ప్రదేశాల్లో ఉంచిన నీ ఉనికి ఎక్కడెక్కడ అభ్యంతరంగా ఉందో దాన్ని మానేసావా? చెక్ చేసుకో మరి. ఏమండి అభ్యంతర పడాలా పడకూడదా? పడకూడదు. కానీ పడతావు పడవా? పడతావు. ఈ వదలలేని పోరాటం అండి. మొదటిది తీర్పు తెచ్చుకున్న ఉండలేం, 2 అభ్యంతర పడకుండా ఉండలేం, 3 చింతించుట. చెప్పండి ఒకసారి, ఏం తిన్నావు, ఏం తాగుదాం, రేపు పొద్దున పెళ్ళుంది, ఏం వేసుకోవాలి, ఇప్పుడు చర్చికి వేసుకో, ఇప్పుడు రాత్రిపూట ఆవిడ చూస్తాడు, తెల్లారైతే ఇదంతా బాగుంటుంది, ఈ డ్రెస్ పక్కన పెట్టు, ఏమి ధరించుకుందాము, ఏ సెట్, ఏ మ్యాచింగ్, ఏ పద్ధతి, ఎక్కడ, ఏంటి? మత్స్యవార్త 6:25 ఎంత వద్దన్నా క్రైస్తవుడు ఆదివారం వచ్చినోడు చింతించుకుని ఉన్నాడండి. ఏమనగా? ఏమి అది? ఏమి అది? చికెనా, మటనా, ఫిషా, ఫ్రానా, గుడ్డ, వెజిటబుల్స్? ఆదివారం క్రైస్తవుడికి ఇంకేమన్నా ఉందా? క్రిస్మస్ రోజు ఉపవాసం ఉంటాను నేను, ఆదివారం ఉంటావా? కష్టము కదా. ఏంటి బాధ? ఏమి తిందుమా? ఏమి 3 టీ ఇత్తే బాగుంది ఎవడైనా, ప్రాణం కట్ 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 ఆడిపోతా ఉంటుంది ఆ టైంకి. ఏం తాగుదామా? ఇంక బట్టల గురించి చెప్పుల గురించి చెప్పే అక్కర్లేదు, నీ బాధలు మీకున్నాయి. నెక్స్ట్ విషయం కొద్దాం. ఇవి చింతిస్తావా చింతించుకుని ఉంటామా? ఏమండి నిన్న మా ఫ్రెండు మన చర్చిలో కొరవడు వచ్చి ఏనన్నా ప్రేరకు రాలేదంటే, అన్నా నా ఫ్రెండు షాపింగ్ కంటే వెళ్ళానన్నా అన్నాడు. ఏం కొన్నారా అన్నాడు, బూట్లు అన్నాను. ఎంతసేపు అయిందిరా కొనటానికి, వెళ్ళి తొందర వచ్చేయచ్చు కదా, ఏటన్నా జగదంబ దగ్గర నుంచి చిత్రాయ వరకు అన్ని తిరిగేసావన్నా, ఎక్కడ ఏం దొరకలేదా, ఏంటి నీ ఇంతో అన్నగాడి కాలికి ఒక్క బూటు సెట్ అవ్వలేదా, అంటే ఏం చేసుంటారు నిన్ను, అదే తేడా, ఏమి ధరించుకుందమా, అంటే నీ కాళ్ళకి బూట్లే ఎదుటోడికి బూట్లే, ఎవరికి బూట్లు, నీ కాలికే బూటు, ఏది వేసుకున్నా బూటే, తనకి నచ్చడం ఎవరికి నచ్చాలి, ఫ్రెండ్కి నచ్చాలంట, అదేటో మరి, నీ కాలికి కంఫర్ట్ అయ్యేది ఎత్తుక్కో, నీ ఫ్రెండ్కి నచ్చేది కాదు, నీ ఫ్రెండ్ నీ పక్కన వచ్చి నీ బూట్ బాగుందిరా రోజు అండవు, కొన్నప్పుడే కనపడతాడు, బట్టలు కూడా అంతే ఫ్రెండ్స్ వేసుకుని తిరగమాకాడు, నీకు నచ్చినట్టు నీకు నచ్చని నీ టేస్ట్ నీకు లేకపోతే మీ తల్లిదండ్రులు రోజు చెప్పమ్మ నీకు తెలుసు నాకేది కావాలో, డాడీ నీకు తెలుసు నాకేది కావాలో, జస్ట్ బ్రింగ్ ఇట్ అని చెప్పాడు, అంతేకా నీకేం తెలియదు లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుని వెళ్ళి బాయిల్ అన్నంలో దూరారనుకోండి, ఇంకేదో జరుగుద్ది తర్వాత. దేవుని వాక్యంలో శోధించబడుతున్నారు, ఆ పోరాటం మీరు ఉండకూడదు, ఏదైనా పర్వాలేదు, ఎంతటిదైనా పర్వాలేదు, నా శరీరాన్ని నా మానాన్ని నా అవయవాలను కప్పి ఉంచేది వస్త్రము, నా శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఆహారము, దాన్ని రెండింటి మధ్య నేను శోధించబడకూడదు, ఇది చింతించకుండా ఉండనివ్వదు అన్న విషయం నువ్వు గుర్తించాలి. నెక్స్ట్ నెంబర్ 4, మొట్టమొదటి తీర్చేసుకుండా ఉన్నాం, నెంబర్ 2 అభ్యంతరపడకుండా ఉన్నాం, నెంబర్ 3 చింతించకుండా ఉన్నాం, నెంబర్ 4 ఆచారాలను వదులుట. ఏంటండి అందరూ అన్యాచారాలు క్రైస్తవులయ్యా వదిలేశారా, అన్యాచారాలు కాదు అన్ని ఆచారాలు వదిలేశారా, ఆచారాలను వదిలేశారా, ఇప్పటికీ కొంతమందికి శుక్రవారం నదిరు దినం, ఫ్రైడే కదండి అన్నాడు ఒక ఆయన నేను రమ్మంటే, ఏం ఫ్రైడే అయితే ఏంటంటే అయ్యో ఫ్రైడే ఏంటి రమ్మంటారు ఏంటి అన్నాను, వెళ్ళకూడదా ఏంటని, ఆడపిల్లల్ని కొన్నిసార్లు పెళ్ళి అయిపోయిన తర్వాత శుక్రవారం, శుక్రవారం లక్ష్మీవారం శుక్రవారం పంపరు, ఎందుకు మరి నీకే దేవుడు వెళ్ళిపోతాడు అయితే, నేను విడుగురు ఎడబాయిలు అన్నాడు, నువ్వేం వెళ్ళడానికి బయటికి, కాపురం అయిపోయింది వాళ్ళు ఇంట్లో దింపుతున్నారు, ఇంట్లోకి వెళ్ళాం సామాన్లన్నీ లారీలో ఉన్నాయి, దింపేటప్పుడు అక్కడ నిలబడి ప్రార్థన చేద్దాం ఉన్నారు, మీరు దింపేయండమ్మా నేను వస్తానంటే లేదు దారిలో ఉన్నారు కదా ఒకసారి రెండు అని అంటే కొత్త కాపురం పెళ్ళి అయిపోయినాడు, పెళ్ళి కూర్చున్నాం ప్రార్థన కాళ్ళ కింద గత్తర గత్తరగా ఉంది, ఏంటమ్మా ఈ ఇల్లు ఇది ఎవరి ఇల్లు అంటే ఇంకెవరిదండి మన క్రిస్టియన్స్దేనండి అన్నారు, ఓనర్ గారు నువ్వు అన్నాను వచ్చిందాడు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్న, ప్రైజ్ లార్డ్ అమ్మ ఏంటి ఇల్లు తొడగలేదని, ఖాళీ చేసేటప్పుడు వాళ్ళు తొడవకూడదండి, ఖాళీ చేసేటప్పుడు తొడగకూడదా, సెంటిమెంట్ ఈ నీ సీ ప్రేజ్ నువ్వు తెచ్చుకోవాలి సార్, మా అమ్మగారి సీ ప్రేజ్ లేదండి అంది, ఎందుకు ఈ సెంటిమెంట్, ఏం మనుషులండి వీళ్ళు, వదలాలని తెలుసు వదలము, పోరాటం లోపల పోరాటం, అన్ని అన్యాచారాలను క్రైస్తవుడు వదిలిపెట్టాలి, ఏది నువ్వు పట్టుకున్న దేవుని సన్నిధిలోకి రావు, తీర్పు తీర్చబడుతుంది నీ జీవితంలో, ఎందుకంటే అది అన్య సాంప్రదాయాలు అన్నిటిలో నుంచి మనం బయటకు తీసుకొచ్చాం, విలువ పెట్టి కొన్నాడు నిన్ను, విలువకు తగినట్లుగా నీ జీవితం జీవించాలి, అంతేగాని వాటి అక్షయమైన పద్ధతుల మీద జీవించకూడదని బైబిల్ చెప్తుంది. సో మత్తయి సువార్త 15:2-3 ఆ యేసుక్రీస్తు వారి వార్నింగ్ ఉంది, ఈ మనకు వదిలేయాలని తెలుసు వదలాలని ఇష్టం ఉంటుంది, కానీ కొంతమంది వదలనివ్వరు మనల్ని, వాళ్ళు పట్టేసుకుంటుంటారు, మన ఇంట్లో కొంతమంది ఉంటారు వాళ్ళు వీటిని వదలరు మనల్ని వదలనివ్వరు, జాగ్రత్త తీర్పులు నువ్వే పడతావు, అక్కడ ఏముందో తెలుసా 15:2-3 ఉంది, మీ శిష్యులు చేతులు కడుక్కొనుట కనుకుండా, ఇప్పటికీ ఈ మాట విషయంలో కొంతమందికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి, ఎవరు పిల్లలు ఎప్పుడైనా చేతులు కడుక్కోకుండా తింటుంటే తల్లిదండ్రులు ఏమంటారు, రేయ్ కాళ్ళు కడుక్కురా, రేయ్ చేతులు కడుక్కురా, రేయ్ ముందు కడుక్కురా, 10 సార్లు చెప్ మనం చేయకపోతే ఊరుకుంటారా, ఒక్క విషయం వీళ్ళు ఎందుకు ఆ విషయం చెప్తున్నారు మనకి పిల్లలు, సో హెల్త్ కాన్షియస్నెస్ అంతేగాని బైబిల్ కాన్షియస్నెస్ కాదు, ఏక అంత బైబిల్ తెలిస్తే ఇదిగా ఉండు కాదు, దాన్ని హెల్త్ గురించే చెప్తున్నారు, అక్కడ వరకే చూడండి, అంతేగాని నువ్వు బైబిల్లో యోహాన్ సువార్త అది మత్తయి సువార్త 15:2 పరిశీలన ఉన్నదని అనకండి, మీకు బైబిల్ తెలుసు నాకు తెలుసు ఈరోజు విన్నారు కాబట్టి, అంటే ఇవి పారంపర్య ఆచారాలు వాళ్ళు చాలా ఎక్కువగా చేసే పద్ధతి, ఇవి మనం చేయకూడదు కానీ చేయకుండా ఉండాలనుకుంటాం ఉంటూనే ఉంటాం. 5వ విషయం చెప్తున్నారు, క్షమించడం. ప్రపంచంలో అతి కష్టమైన క్రైస్తవ సమస్య ఏంటి, అతి సున్నితమైన ఈజీ అయిన పని ఏంటో తెలుసా, ప్రేమించినట్లు వేషధారణ కలిగి ఉండడం, ఈ వేషధారణ సులువైనది, క్షమించుట కష్టమైనది. ఏమిటి క్షమించుట ఎంత కష్టమో ఒకసారి మత్తయి సువార్త 18:35 Matthew 18:35 మత్తయి సువార్త 18:35 మీలో ప్రతి వాడు, ఒక నిమిషం నేను చదువుతాను మీరు కంగారు పడకండి, ఈ వాక్యం నేను చదివితే బాగుంటుంది మీరు చదివేకంటే, మీలో ప్రతి వాడును తన సహోదరుని క్షమింపని ఎడలా మీ నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ మేడలా చెయ్యను. నేను ఆ మాట జాగ్రత్తగా నేను చదివిన ప్రకారం మీరు వింటే మీకు రెండు అర్థం వస్తుంది. మళ్ళీ చదువు, మీలో ప్రతివాడు తన సహోదరుని క్షమించకుండా ఉంటే నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చెయ్యను. నేను మధ్యలో నేను మిస్ చేసిన పదం ఏంటి మళ్ళీ చెప్పండి, ఇంకో పదం ఏమైనా చెప్పండి మీకు నచ్చిన పదం, మనస్ఫూర్తి అబ్బా మంచి పాఠం ఆడారు మనస్ఫూర్తిగా. ఇంకా ఇంకేమన్నా అడగండి, హోల్ హార్టెడ్ అబ్బా అంటే హోల్ హార్టెడ్ హోల్ హార్టెడ్ ఇంకా హృదయపూర్వకంగా ఏం చేయకపోతే హాఫ్ క్షమిస్తే అప్పుడు దేవుడు మీరు క్వార్టర్ క్షమిస్తే మీరు ఫుల్ క్షమిస్తే ఇప్పుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా క్షమించేసి ఉంటాం? క్షమించాలని తెలుసా లేదా? నా పాయింట్ అంతవరకే. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమించాలి అని అంటే కండిషన్ క్లాజ్ ఏంటో తెలుసా? మీరు హృదయపూర్వకంగా క్షమిస్తేనే అవుతుంది. అంతేగాని నీ తిట్టడం వేస్తే నీకు క్షమిస్తే పా అన్నారు అనుకోండి, అది మనస్ఫూర్తి క్షమాపణ కాదు. ఛీ, ఇంక నీ ముఖం నాకు చూపించుకో, అయిపోయింది మన దగ్గర చెల్లు, ఇంక అయిపోయింది అంతే, నేను క్షమించాను సారీ అయిపోయింది నిల్వ కాదు. ఇది దేవుడు నిన్ను అలాగే తోసేస్తాడు. ఎంత మనస్ఫూర్తిగా నువ్వు క్షమించగలిగితే దేవుని సమాధానం అలా చూసేస్తావు. నెంబర్ 6, మెలుకుగా ఉండుట. ఏంటండి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, నెంబర్ 1 తీర్పు తీర్చుకుంటూ ఉండడం, నెంబర్ 2 అభ్యంతర పడుకుంటుట, నెంబర్ 3 చింతించుట, నెంబర్ 4 ఆచారాలు వదలడం, నెంబర్ 5 క్షమాపణ, నెంబర్ 6 మత్తయి సువార్త 24:42 మత్తయి సువార్త 24:42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక ఎలా ఉండాలి? మీ పక్కన ఎవరు నిద్రపోతుంటే మీరేం చేయాలని? ఎక్కడ మీ ఇంట్లోనా? చర్చిలోనే, ఇంట్లో నిద్రపోనివ్వండి, మెలుకుగా ఉండండి. మీరు ఎలా ఉండాలి? ఏమండి 3 రోజులు ఉపవాసం, రాత్రి 12 గంటలకి అయిపోద్ది, మెలుకుగా ఉంటారు లేదా కుక్కర పెట్టుకోవడానికి రాత్రి 12:30 భోజనం చేయడానికి? ఏటా మెలుకు, కడుపు పడుకులు పెట్టేస్తుంటది 3 రోజుల తర్వాత తినేయాలి. ఎలాగో తినాలి, రాత్రి 3 రోజుల క్రితం ఉన్న చికెన్ కూడా పక్కన పెట్టుకున్నావు కదా, నా వాట నా వాట. మెలుకు అప్పుడున్న మెలుకు, ఇప్పుడు ప్రభు కొరకు మెలుకుగా ఉన్నా. ఎంతమందికి మెలుకు అని చెప్పండి? చర్చికి రావాలంటే అలారం పెట్టుకుంటే తప్పలేడు ఎవడను, ఎక్కడికి వెళ్ళాలంటే ఎవడో లేపాలి పిలవాలి, అలాంటి మెలుకు కాదు ఇది. ప్రభు కొరకు మెలుకుగా ఉండుట. టైం అయిపోయింది, నెక్స్ట్ విషయం వచ్చే వారం విన్నాం. మెలుకుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ వైడానికి స్తోత్రాలు, మా జీవితాలను నువ్వు సవాలు చేస్తున్నావు. మాకు తెలుసు మాకున్న యుద్ధాలు కొంతవరకే, ఆ యుద్ధాల్లో మేము పోరాడుతున్నాం కానీ విజయం మాకు రాకపోవడానికి కారణం అది మేము చేయాల్సిన యుద్ధం అన్న విషయమే మాకు తెలియకపోవటం. ఇకపై ఆ పరిస్థితులన్నింటినీ మేము గుర్తించి నిజమైన యుద్ధం యథార్థంగా మేము పోరాడడానికి సహాయం చేయండి. ఆ పరిస్థితులన్నింటిలో ప్రభువా నీ కాపుదల క్రింద మమ్మల్ని భద్రపరచుకొని వేడుకుంటున్నాం. ఆశ్చర్యకార్యములు చేయ దేవుడో నాయన, మంచి దేవుడో ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తున్నవాడో నాయన, విడిచిపెట్టని దేవుడో ప్రభువా, నీ సంపూర్ణతతో నీ పరిపూర్ణతతో మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి మాకున్నటువంటి బయట పోరాటాలు కానీ లోపల పోరాటాలు కానీ ఈ భూమి మీద మేము చేసే ప్రతి పని ఖచ్చితంగా స్పిరిచువల్ వార్ఫేర్. బయట జనాలకి ఇవేం తెలియవు, వీటి గురించి ఆలోచన లేదు, ఎంతసేపు ఏం సంపాదించుకుందాం, ఏం తిందాం, ఎలా తిరుగుదాం, ఎలా సుఖపడదాం. మాకు మాత్రమే క్రైస్తవ నీతి, క్రీస్తు వాక్య ప్రకారము జీవించాలన్న కోరిక, ఆ తపన మాకున్నాయి. దానిలో మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. నీ సంపూర్ణతకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ్యాన్ని సహవాస్యము నీ ముందు తరలి వచ్చి నీ బిడ్డలందరికీ సదాకాలం తోడయండి కాపుదలతో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.